జనమందు 160వ సహవాసముగా అల్లూరు సీతారామరాజు జిల్లా స్త్రీల సహవాసాన్ని కట్టడానికి మీరు ఇష్టపడినందుకు, మీరు సమకూర్చినందుకు, మీరు బలపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. సహవాసాన్ని మీరు బలపరచండి. ప్రార్థించే తల్లుల సహవాసంగా మీరు ఉంచండి. మీరు ప్రార్థనలు అనకాపల్లి జిల్లా సహవాసం బలపడడానికి, పోలీసు కుటుంబాలు రక్షించబడడానికి, టీచర్ల మధ్య సహవాసం, మెడికల్ వారి మధ్య సహవాసం, అన్ని డిపార్ట్మెంట్స్ లో నామకార్త ఉద్యోగుల ఉద్యోగం కొరకే నాయన దర్శనంతో ప్రార్థించే కృప ఈ సహవాసానికి, అన్ని స్త్రీల సహవాసాలు కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభువా మీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మా ఆశను తీరుస్తున్నందుకు, మా సమీపానికి మీరు వచ్చినందుకు, మాతో ముచ్చటిస్తున్నందుకు, మమ్మల్ని ఆదివారం భక్తిని దాటి అనుదిన భక్తిలోకి మీరు ఆకడు కొరకైన సిద్ధపాటులోకి నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ నాయన కట్టబడ్డ అన్ని సహవాసాల్లో కూడా ప్రార్థించే తల్లుల సహవాసాలు మీరు కట్టమని, ప్రత్యేకించి ఈ సహవాసాన్ని మీరు ప్రార్థనాత్మ చేత నింపి ప్రభు గొప్ప కార్యాల కొరకు మొరపెట్టే బృందంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. నమ్మకంగా నడిపించే కోఆర్డినేట్స్ లేవనెత్తండి. ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో పెంచి పోషించే వాక్యోపదేశం లేవనెత్తండి. భారం కలిగి, బాధ్యతలు కలిగి, ఆత్మల సంపాదన కొరకే ప్రాకులాడే కాల్టేకర్స్ లేవనెత్తమని, ఐఏఎస్ఆర్ స్త్రీల సహవాసాన్ని మీ పాద పద్మాల వద్ద ప్రతిష్ట చేస్తూ నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ మీ కృపావాక్యానికి మీ పాద పద్మాల వద్దకు ఈ సహవాసాన్ని తీసుకొస్తూ మీరు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అనకాపల్లి స్త్రీల సహవాస బృందం అంతటికి, నాయకులకు కూడా ఎస్ఎఫ్జే 159 సహవాసాల పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలా వ్యక్తిగతంగా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రయాసపడ్డ వారందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. లోకం అంతా డబ్బు వెనకాల పరిగెడుతుంది. లోకం ఎంత పరిగెడుతూ ఉంది, అట్లాంటి పరిస్థితుల్లో దేవుని మహాకృప, దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు మన వాడుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. భగవంతుడైన స్తుతించాలి. ఈ సమయంలో కొద్ది మాటలు మనందరి మీద కొరకై ధ్యానం చేసిన తర్వాత అన్ని సహవాసాలు కలిసి అల్లూరు సీతారామరాజు జిల్లా స్త్రీల సహవాసం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వెతుకొద్దాం, దేవుని వాక్యం వెతుకొద్దాం. కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం వెతుకొద్దాం. లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవీ కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. భూధాన్యములోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. పిల్లరా, నేను ప్రాముఖ్యంగా కొన్ని దినాలుగా మనం ఈ స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్ లో స్టివర్షిప్ కొరకు మాట్లాడుకుంటున్నాం. గృహ పరిపాలన కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. గృహ నిర్వాహం కొరకు మనం మాట్లాడుతున్నాం. అందులో యోసేపు మంచి గృహ నిర్వాహకుడు, దాన్ని మనం చూడగలిగాం. కాబట్టి గృహ నిర్వాహకుడు ఓనర్ కాదు, యజమాని కాదు, యజమాని కింద పనిచేసేవాడు. చేతిలో అన్నీ ఉన్నా సరే గృహ నిర్వాహకుడి యొక్క అవగాహన ఏంటంటే, నాది కాదు, నేను దీనికి హక్కుదారుని కాదు, నా యజమాని నమ్మి నాకిచ్చాడు. భౌతికంగా నా చేతిలో ఉన్నా సరే వాటిని నేను వాడడం వరకు మాత్రమే హక్కు ఉంది, వాడటం అన్న మాట దగ్గర కూడా సరిగ్గా వాడడానికి మాత్రమే హక్కు ఉంది, ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి వీలు లేదు అన్న గ్రహింపు ఉండాలి. దాని మీద చాలా విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం. గత వారం డబ్బు వల్ల లాభాలు ఏంటో చూడగలిగాం, డబ్బుకున్న పరిమితులు ఏంటో చూడగలిగాం. డబ్బు అవసరమే కానీ అన్నీ చేయలేదు. డబ్బుతోటి మంచి భోజనం తినగలం కాని ఆకలిని పుట్టించలేము లేదా ఆకలిని కొనుక్కోలేము. డబ్బుతో మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు కాని నిద్రను సంపాదించుకోలేము. డబ్బుతో ఆరోగ్యానికి బాగు చేసుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవచ్చు కాని బాడీని డబ్బుతో తయారు చేయలేము. డబ్బిచ్చి ప్రాణాన్ని కొనలేము. డబ్బిచ్చి పిల్లల్ని పుట్టించుకోలేము. డబ్బిచ్చి 24 గంటల ఆయుష్ కాలాన్ని సంపాదించలేము. డబ్బుతో అన్ని చేసేస్తున్నాము అన్న అభిప్రాయంతో లోకం మునిగిపోతా ఉంది. డబ్బే సర్వం అయిపోయింది, దేవుడితో సమానమైపోయింది, మించి దేవుని కంటే ఎక్కువ అయిపోయింది. అన్ని మతాల్లోనూ డబ్బును ఏ స్థానంలో చూస్తున్నారంటే లక్ష్మీదేవి, దేవత, దేవి, దేవుడు. క్రైస్తవ్యంలో కూడా డబ్బును ఎలా చూస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు డబ్బిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు దేనికత్తే కలిసి వస్తుంది. కానీ బైబిల్ డబ్బు కోసం చాలా విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మేజర్ గా సంఘాల్లో మీరు ఎట్లా తీసుకున్నారు, ఆత్మీయులు ఎస్ఎఫ్జీలు కొనసాగుతున్నారు కాబట్టి విమర్శించడం మన ఉద్దేశం కాదు, కానీ విశ్లేషించడం మన ఉద్దేశం, అర్థం చేసుకోవటం, అది మనలో లేకుండా జాగ్రత్త పడడం. ఏదైనా మంచి వాక్యానుసారం అయితే నేర్చుకుందాం, వాక్యానుసార విషయాలు నేర్చుకుందాం, మనం మార్చుకుందాం, అట్లా మనం వండకుండా ఉండడానికి ట్రై చేద్దాం. సంఘాల్లో దశమ భాగం అన్నది చాలా కీలకమైపోయింది, చాలా కీలకమైపోయింది. సో కానుకలు పట్టడం అన్నది చాలా కీలకమైపోయింది. కానుకలు బాక్స్ తీసి సేవ చేయమంటే నాకు తెలిసి మెయిన్ సంఘాలన్నీ క్లోజ్ అయిపోతాయి. కానుకలు పెట్టలేకపోతే ఇంకా జీరో. చాలాసార్లు అనిపిస్తుంది, సేవ చేస్తున్న సేవకుడు దేవుని కోసం చేస్తున్నాడా కానుక కోసం చేస్తున్నాడా? ఆరాధనకు వచ్చిన విశ్వాసి దేవుని కోసం వచ్చాడా డబ్బు కోసం వచ్చాడా? ఇలాగ అనిపిస్తుంది. సేవ చేసేవాళ్ళు కూడా దేవుడి పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు, విశ్వాసులు కూడా దేవుడి పేరు చెప్పి ఆశీర్వాదాలు పోగేసుకుంటున్నారు. సేవకుడికి దేవుడు వద్దు, విశ్వాసి కూడా దేవుడు వద్దేమో అనిపిస్తుంది. కానీ అది లోకం, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏం చేసినా నాకేంటి లాభం, ఏం చేసినా నాకేంటి అర్థం ఏంటంటే నాకెంత వస్తుంది, ఈ ఉద్యోగం చేస్తే జీతం ఎంత ఇస్తారు, ఈ ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తారు. కార్పొరేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ ది బెస్ట్ సర్వీస్ ఇస్తారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. బాబు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఎందుకోసం ఇస్తున్నావంటే ఎక్కువ ఫీజు కడతావు కాబట్టి, ఇంత మంచి సదుపాయాలు ఎందుకోసం పెట్టారంటే ఎక్కువ ఫీజు కడతావు కాబట్టి. హోల్ ప్రపంచం అంతా కేంద్ర బిందువు డబ్బుగా మారిపోయింది. డబ్బు కోసమే అన్ని చేస్తున్నారు, డబ్బు కోసం అన్ని చేస్తున్నారు. లోకంలో దాన్ని చూస్తున్నాం, లోకం దాన్ని డబ్బుని దైవంగా మార్చింది, బైబిల్ దాన్ని విగ్రహం అంటుంది. ఇదొక్కటి మీరు మైండ్ లో పెట్టుకుంటే మన పర్సెప్షన్ మారుతుంది. కొలసలకు రాసిన పత్రిక 3:5 విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 విగ్రహారాధకుడైన లోభి దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు అన్నాడు. విగ్రహం దేవునికి చాలా కోపం పుట్టించేదైతే పత్రికలు మనతో ఏం మాట్లాడుతున్నాయంటే ధనం విగ్రహం అయింది. లోకం మొత్తం సాగిలి పడుతుంది డబ్బు ముందు. సంఘం, ఆదిమ సంఘం అపొస్తల కార్యాల గ్రంథం 2:4 వాళ్ళు అప్పుడు దాకా డబ్బును కూడబెట్టుకున్న వాళ్ళు ఆ తర్వాత డబ్బును అమ్మడం స్టార్ట్ చేశారు, ఆస్తులు అమ్మడం స్టార్ట్ చేశారు. కాబట్టి సంఘం డబ్బు దగ్గర ఉండాల్సిన విధానం వేరే వేరే. అలా ఉంటా లేదు, అది పెద్ద వేదన కలిగించే మాట, అది పెద్ద వేదన కలిగించే మాట. కాబట్టి ఆదిమ సంఘం మాదిరిలో నుంచి రెండు మాటలు చదువుదాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:45. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తుల్ని అమ్మి దేవుడి దగ్గరికి వచ్చాం. కలిసి వచ్చింది సంఘం మాట మాట్లాడకూడదు. దేవుడి దగ్గరికి వచ్చాం కలిసి వచ్చింది కాదు, ఆత్మీయత వచ్చింది, మారుమనసు వచ్చింది, రక్షణ వచ్చింది, దేవుడేంటో అర్థమైంది, డబ్బు ఎంత మోసకరమైందో అర్థమైంది. అది మనం వినాలి సంఘంలో. వీరేం చేశారంటే చర స్థిరాస్తులను అమ్మారు, అందరికి వారు వారు అక్కడ కొలది పంచిపెట్టారు. ఇదండి మనల్ని ఆలోచింపజేయాల్సిన వాక్యం, ఇది మనల్ని ఆలోచింపజేయాల్సిన వాక్యం. అపొస్తలుల కార్యాల గ్రంథం 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టుచు వచ్చిరి. అమ్ముతున్నారు, పంచి పెడుతున్నారు, సేవ కొరకు పాదాల దగ్గర తీసుకొచ్చారు. కింద 36 భర్ణబ పొలం అమ్మాడు, 37 దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టాడు. 5:00 అన్నయ్య సప్పీరాలు కూడా పొలం అమ్మారు, సగం తెచ్చారు సగం దాచుకున్నారు చచ్చారు. మనకి ఏమర్థమవుతుందంటే లోకం డబ్బును దేవుడిగా చేసి కొలుస్తుంది, సంఘం దేవుని కోసం డబ్బును చంపుకుంటుంది, అమ్ముకుంటుంది, వదులుకుంటుంది. ఇది ఆదిమ సంఘం అండి. ఆధునిక సంఘంలో జరిగిన మోసం ఏంటంటే లోకానికి డబ్బు కావాలి, సంఘానికి డబ్బు కావాలి. లోకంలో చేసే పనులన్నీ డబ్బు కోసమే, సంఘం చేసే భక్తంతా డబ్బు కోసమే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? తేడా ఏంటి? ఏం లేదు, మోసం మోసం. కాబట్టి మీరు ఓపెన్ మైండ్ తో ఉండండి, బైబిల్ చూడండి, వాక్య ప్రకారం కానీ మనం మాట్లాడదాం. డబ్బులు నాకు చేది కాదు, మీకు చేది కాదు ఇప్పుడు. కానీ డబ్బు వల్ల కలిగే చేదు లేదా ఫైనల్ రిజల్ట్, తీర్పు, శిక్ష ఎంత ఘోరంగా ఉంటదంటే ధనవంతుడు లాజర్ సన్నివేశం. ధనవంతుడు నరకానికి పోయాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. దానివల్ల డబ్బు అనే విగ్రహం వలన దేవునికి దూరం అయిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం, నిత్య శిక్షను అనుభవిస్తాము అన్న ఈ లేఖన సత్యం బలంగా మన గుండెను పట్టుకుంటే. నేను ఎందుకు ఈ వర్తమానాన్ని ముందుంచడానికి ఇష్టపడుతున్నానంటే, ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు, మన దగ్గర ఏమి ఎక్కువ డబ్బు లేదు. మనం పేదవాళ్ళం కాదు, ధనికులం కాదు. నిజంగా ఈ స్థితి చాలా మంచిది. మనం గతంలో ధ్యానం చేసాం, సామెతలు కాదు 30 ఆగూరు ప్రార్థన, అయ్యా ఎక్కువ వద్దు, కళ్ళు నిదిగెక్కుతాయి, నేను భ్రష్టుని అయిపోతాను, అయ్యా తక్కువ వద్దు, కడుపు కాలితే నేను దూషిస్తాను. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మిడిల్ క్లాస్ బెటర్, సంతోషం, అన్న వస్త్రాలతో తృప్తిగా ఉందాం. కానీ ఏమైపోయిందంటే, మిడిల్ క్లాస్ లో మనం ఉన్న ఆశీర్వాదకరమైన ఈ స్థితితో సరిపెట్టుకోవడానికి బదులు భర్త ఉద్యోగం చేయాలి, భార్యా ఉద్యోగం చేయాలి, పిల్లలు ఉద్యోగం చేయాలి, ఓవర్ టైం చేయాలి, బిజినెస్ చేయాలి, హోల్ టైం. అందుకే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటున్నారు. ఇప్పుడు నీ టైమే డబ్బు. ఎన్ని గంటలు నువ్వు కష్టపడితే అంత డబ్బు. 24 లేదా 8 12 గంటలు డబ్బు కోసం కష్టపడుతున్నావు. దేవుని కోసం జీరో. ఎస్ఎఫ్జేలో రోజుకు గంట రమ్మంటే ఆ గంట గంటన్నర ప్రార్థన చేయటం అది నిజంగా ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? నేను చాలాసార్లు అంటాను, గంట ప్రార్థనకు రా, నీ అకౌంట్లో 1,000 రూపాయలు వేస్తామంటే అబ్బా మనం తట్టుకోలేమన్నమాట. ఎక్కడ 160 సహవాసాలు, 100,000 సహవాసాలు కట్టవచ్చు. వాళ్ళ డబ్బులు కావాలి, మనం డబ్బులు ఇస్తామంటే ఏమన్నా చేస్తారు, ఏమన్నా చేస్తారు. డబ్బుని మించిన ఆశీర్వాదాలు దేవుడి దగ్గర ఏమున్నాయో, డబ్బు చేయలేని దేవుడు ఏం చేస్తాడో, డబ్బు కంటే ఇంకా శ్రేష్టమైన ఏమున్నాయో సంఘానికి అర్థమైతే డబ్బును దిగదుడుపు కింద తీసిపడేసి నాకు సొమ్మొద్దు. అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తా ఉంటే దేవాలయం ముందు భిక్షగాడు కూర్చున్నాడు. వాడికి ఏం కావాలి? మళ్ళా మామూలు అదే సేమ్, డబ్బు కావాలి. అయ్యా ధర్మం, ధర్మం అంటే పేతురు యోహాను ఇద్దరు వాళ్ళ మొత్తంలో చూసుకున్నారు. నీ దగ్గర కనీసం చెప్పులో కొన్ని నాణ్యాలన్నా ఉన్నాయి, మా దగ్గర అవి కూడా లేవు. నీకంటే మా పరిస్థితి డబ్బు ధర చాలా ఘోరం, అయితే నువ్వు అడిగావు కాబట్టి మేము ఇవ్వగలిగింది ఇస్తాము అన్నారు. ఏమిచ్చారు? ఎంత బాగుంటదన్నమాట, ఎంత బాగుంటదన్నమాట. 5వ అధ్యాయం 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుమని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచాను. అంతట పేతురు, వెండి లేదు, బంగారం లేదు మా వద్ద, మా దగ్గర ఏమీ లేవు, ఏమీ లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం, నజరేయుడని యేసు క్రీస్తు నామమున అన్నాడు. డబ్బు కాళ్ళు ఇవ్వగలదా? డబ్బు కళ్ళు చేతి ముక్కులు తయారు చేస్తుందా? డబ్బు ప్రాణం పోస్తుందా? డబ్బు మనిషిని పుట్టిస్తుందా? డబ్బు చచ్చే మనిషిని కాపాడుతుందా? డబ్బు పరలోకాన్ని తీసుకెళ్తుందా? ప్రతిదీ డబ్బుతో అయిపోతుందన్నంత మోసంలో వెళ్ళిపోయాం. ప్రియదేవుని సంగమా, వాక్యం డబ్బు చేయలేని దేవుడు చేసేది చాలాసార్లు అనిపిస్తుంది. నాకు మీరు కానుకలు ఇస్తే నేను గొప్ప సేవ చేస్తానంటే ఇంతకీ నేను దేవుడి వల్ల సేవ చేస్తున్నాను, డబ్బు వల్ల సేవ చేస్తున్నాను? డబ్బు వల్ల సేవ చేస్తా ఉంటే గొప్పతనం డబ్బుదా దేవుడిదా? లోకంలో ఏదైనా జరగాలంటే డబ్బు. ప్రస్తుతానికి అసెంబ్లీలో ఉన్నాం లేండి, బడ్జెట్ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్ కేటాయించడం కాబట్టి రోజంతా డబ్బు 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 అని విని ఇక అదే నా వర్తమానం అయిపోయింది. కొంచెం తప్పదు మీరు భరించాల్సిందే. ఏది మాట్లాడినా డబ్బే, ఏది మాట్లాడినా డబ్బే, వేరే ఇంకేం లేదు, లోకమంతా డబ్బు. సరే ఇది లోకం, ఇది సంఘం. లోకం చూసినట్టుగా సంఘం డబ్బును చూస్తే ఎట్లా? ఎట్లా? పేతురు యోహాను అంటున్నారు, బాబు వెండి బంగారాలు లేవు, వెండి బంగారాలు మించిన మా దగ్గర ఉంది, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, యేసు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడు. ఆశ్చర్యం, వాళ్ళు వేసాడు, నడిచాడు. దేవుని శక్తి మనకు అర్థమైతే మన ఉద్యోగాల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తాం, మన ఆస్తుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తాం. లోకం మోసపోయినట్టుగా డబ్బు దగ్గర మనం మోసపోం. కాబట్టి ఈ మాటలు మీకు అర్థం కావాలని కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. పిల్లరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక సన్నివేశం రాయబడింది. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక సన్నివేశం రాయబడింది. ఎంత బాగుంటుందంటే ఇక్కడ సీమోను ఒక గారడీ వాడు. జనానికి ఏం కావాలి? అబ్రకదబ్రా అంటే చాలు, పడిపోతారు. కాబట్టి ఈయన ఎలాంటాడంటే ఏవో అద్భుతాలు గారడీలు చేస్తూ జనాన్ని నమ్మిస్తున్నాడు. సరే పేతురు ఆ ప్రాంతానికి వచ్చాడు, పిలుపు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పిలుపు బోధ చేశాడు. పేతురు యోహాను అక్కడికి వచ్చారు సమరయ ప్రాంతానికి. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. 18వ వచనం ఏం రాయబడుతుందంటే, 18వ వచనంలో మనం ఏం చదువుతామంటే, సీమోను పేతురు అప్పుడు దాకా జనాన్ని నమ్మించినవాడు, అప్పటిదాకా జనాన్ని నమ్మించిన వాడు ఇక నా దగ్గర ఉన్నది డూప్లికేటు, వీళ్ళ దగ్గర ఉన్నది ఒరిజినల్ అని అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభును నమ్మినట్టుగానే ఉన్నాడు. కానీ దేనికోసం నమ్మాడు బాబు అంటే మళ్ళా సేమ్, నాకేంటి లాభం, నాకేంటి లాభం, అదే ఆయన ఉద్దేశం. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 13, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతాలు జరగడం చూసి విభ్రాంతి నొందెను. ఇప్పుడు పేతురు యోహానులు వచ్చారు, వాళ్ళు పెద్దలు కాబట్టి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మను పొందారు. 18వ వచనంలో సీమోను వాళ్ళ దగ్గరకు వచ్చి 19 ఎలా అంటాడు, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయనని అడిగాను. పేతురు యోహాను దగ్గరకు వచ్చి ఎంత కావాలంటే అంత ఇస్తాను, డబ్బు చేయలేంది, మీ దగ్గర ఉన్న దేవుడు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మనివ్వండి, ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాను అన్నాడు. వాళ్ళు కాబట్టి అండి ఎలా మాట్లాడారు చూడండి, ఎలా మాట్లాడో చూడండి. 20, అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకున్నందు తలంచుకున్నందున నీ వెండి నశించిపోతుంది, నువ్వు నశించిపోతుంది, నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరియైనది కాదు, గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే ప్రభుని వేడుకుందని చెప్పాను. నిజమే, నిజమే. యూదాలు, దేమాలు, సీమోనులు సంఘంలో కోకొలను, నేను మీరు కొంచెం అవివేకంతో ఉండాలన్న ఉద్దేశం ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకు ఒక మిషనరీని మాత్రమే ఎస్ఎఫ్జేలోకి రాణిస్తున్నాం అంటే, మిషనరీలు ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిన వారు. ఆంధ్ర తెలంగాణలో సేవ ఎట్లాంటిది అంటే బూరులు గంప, బూరులు గంప అంటారు. అర్థం ఏంటంటే, నిజంగా ఇక్కడున్న ప్రజలు దేవుని భయం కలిగిన వారు, సేవకును గౌరవిస్తారు, కానుకలు బాగా ఇస్తారు. అట్లాంటిది నార్త్ ఇండియా వెళ్తే, నార్త్ ఇండియా వెళ్తే ఎవరూ గౌరవించరు, పైగా యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయి, బతకడం కష్టం, సేవ చేయడం కష్టం. అయినా వీళ్ళకి ఏమర్థమైందంటే ఇక్కడ ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ సువార్త ఉంది కదా, ఉత్తర భారతదేశంలో సేవ లేదు కదా, మిషనరీగా సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళటం ఆయన చిత్తం కదా అని వాళ్ళు కనిపెట్టి వెళ్ళారు. నేను గుడ్డిగా నమ్మేది ఏంటంటే, నీకు లాభదాయకమైన సేవ వద్దనుకుని త్యాగాలు చేయాల్సిన ప్రాంతానికి వెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్ర ఉంటాడు. అయితే రెండిట్లు ఏదో ఒకటి ఉండాలి, డబ్బన్నా ఉంటుంది, అది దేవుడన్నా ఉంటాడు, రెండు కలిసి ఉండవు. పేతురు యోహాను, మా దగ్గర వెండి బంగారాలు లేవు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు బాగా ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉండడు, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండకూడదు, ఉండలేదు, ఇద్దరిని సేవించకూడదు, సేవించలేము. లేదు లేదు బ్రదర్, మీరు రాంగ్, నా దగ్గర రెండు ఉన్నాయంటే సరే నేను రాంగ్ అయితే కావచ్చు, కానీ బైబిల్ రాంగ్ కాదు కదా, బైబిల్ రాంగ్ కాదు కదా, జాగ్రత్త పడదాం. ఉన్నాయి, ఏం చేశారట, బర్నబా అమ్మేశాడట. ఉన్నాయి, అననీయ సత్పరులు ఏం చేశారట, అమ్మేశారట. ఉన్నాయి, ఆది అపోస్తులు, ఆది సంఘం ఏం చేస్తుందట, అమ్మేశారట. ఉంటే దేవుడు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాయి, పుట్టి జక్కి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, ఆస్తులు పోయాయి. రెండు ఉండవు, రెండు ఉండవు, ఉండకూడదు కూడా. ఇక్కడ ఎక్కువగా సంఘాల్లో దశమ భాగాల కోసం ఎక్కువ వింటున్నాం. అసలు దశమ భాగాల మీద ఒక అవగాహనకు వస్తే, మనం దశమ భాగాల మీద ఒక కాంప్రహెన్సివ్ అవగాహనకు వస్తే మనం తప్పకుండా
ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అర్థమవుతుంది. కాబట్టి దశభాగాల మీద కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నా. అందులో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, దశమ భాగం ఇవ్వాలి అన్నది దేవుని ఆజ్ఞ, అది దేవుని సొమ్ము అన్నాడు. లేవికాండం 27:30 చదివా, భూ ధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూ ఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దశమ భాగం వద్దని చెప్పడం ఎట్లా కుదిరితే, బైబిల్లో ఇమ్మని ఆయన చెప్తే వద్దని ఎవరంటారు అనకూడదు. కానీ నేనేమంటానంటే, హోల్ బైబిల్లో చూద్దాం, బైబిల్ 2 గ్రంథాలు కదా, పాత నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధన కొత్త నిబంధనలో కొన్ని మార్పులు ఉన్నాయి కదా. అబ్రహాంతో అన్నాడు, సున్నతి పొందాల్సిందే అన్నాడు. అందరూ పొందారు, అందరూ పొందారు. పండగలు చేయాల్సిందే చేశారు వాళ్ళు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినము దశ 10 కమాండ్మెంట్స్ లో పెట్టాడు, వాళ్ళు పాటించారు. మరి ఈరోజు మనం ఎందుకు అవి పాటించట్లేదు? తెలుసు మనకి, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది, పాత నిబంధన శరీర సంబంధమైంది. మార్పులు జరిగాయి, అన్ని మారిపోకపోయినా కొన్ని విషయాలు మారాయి. పాత నిబంధన ప్రకారము దశమ భాగము దేవుని సొమ్ము యెహోవాకు ప్రతిష్ఠితము ఇవ్వాలి అని చెప్పాడు ఆయన, ఇవ్వాలి అని చెప్పాడు ఆయన. సంఖ్యాకాండం 18:1 సంఖ్యాకాండం 18:1 వరకే 26 నుంచి మనం చదవాలి. 18:26 మనం చదివితే వాక్యం అంటాం, నువ్వు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేల్ చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమని మీరు వారి వద్ద పుచ్చుకున్నప్పుడు, మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా చెల్లింపవలను. ఎందుకు బాబు దశమ భాగం పెట్టావంటే, 12 గోత్రాలు వారు, 12 గోత్రాలు లేవీ గోత్రం ఏం పని చేయకూడదు, మిగతా 11 గోత్రాల వాళ్ళు దశమ భాగాలు తీసి లేవీయులకు ఇవ్వాలి. వాళ్ళకి 90% ఉంటే వీళ్ళకి 110% ఉంటుంది. ఈ 110% లో వీళ్ళు కూడా దశమ భాగం తీసి ఇవ్వాలి. దశమ భాగం అన్నదాన్ని ఒక సోషల్ కాజ్ తో ఆయన పెట్టాడు, అది నాది అన్నాడు, ఇవ్వాల్సిందే అన్నాడు. వాళ్ళు ఇచ్చి తీరారంతే. అయితే మనం దశమ భాగం దగ్గర కొంచెం మాట్లాడుకోగలిగితే, యూదులకు దశమ భాగము అన్న మాట 10%, కానీ సంవత్సరానికి వాళ్ళు 10% కాదు, 23.3% ఇవ్వాల్సి వచ్చేది. ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. వారు సంవత్సరానికి 23.3% కానుక ఇవ్వాల్సి వచ్చేది. ఇది మనకు అర్థం కావాలి. దీన్ని ఏమంటారంటే, అందరూ దశమ భాగం 10% ఇవ్వాలి, రెండు ఫెస్టివల్ ఆఫర్ కింద ఇంకో 10% ఇవ్వాలి, అలాగే పరదేశులు పేదల కొరకు ఇంకొక 10%, 3 సంవత్సరాలు ఒకసారి ఇవ్వాలి. 10% ఏమో దశమ భాగము, 10% ఏమో పండుగల కోసం ఇచ్చేది, 10% 3 సంవత్సరాలకు ఇచ్చేది. 3 సంవత్సరాలకు ఇచ్చే సంవత్సరం లెక్కేస్తే 3.3% సంవత్సరానికి వాళ్ళు పక్కాగా 23.3% ఇచ్చి తీరాల్సిన పరిస్థితి వాళ్ళది. లేవికాండం 27:30 దశమ భాగం అన్నాడు. ద్వితీయోపదేశకాండం 14:1 వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 14:22 వెళ్దాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగము అవశ్యముగా వేరుపరచాలి. ఓకే, 10% ఇయ్యాలి. కిందకు వస్తే, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు, నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నూనెలో గాని 10వ వంతు నీ పశువుల్లో గాని గొర్రె మేకల్లో గాని తొలుచులు వాటిని తినవలను. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున, నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడిని యెహోవాని ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకుని నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి నీవు కోరి దేనికైనను ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసముకేమి, మధ్యమునికేమి, నువ్వు కోరి దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంట వారును నీ ఇంట ఉండే లేవీలు సంతోషింపవలను, లేవీను విడవకూడదు. 10% ఇవ్వాలి అన్నది ఉంది. 10% దేవుని పండగకు యెరూషలేముకు తీసుకుని వచ్చి ఇక్కడ దీన్ని నువ్వు తినాలి అన్నది ఉంది. కాబట్టి ఆ కిందకు వచ్చేసరికి 28, నీ దేవుడైన యెహోవా నువ్వు చేయి నీ చేతి పని అంతట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతా బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. 3 సంవత్సరాలకు ఒకసారి 10% తీయాలి. ప్రతి సంవత్సరం 10% తీయాలి. ప్రతి సంవత్సరం 10% ఏమో యెరూషలేముకు తీసుకుని వెళ్ళి అక్కడ ఫెస్టివల్ చేసుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 10% తీయాలి. 3 కలిపితే బైబిల్ పండితుల అంచనాల ప్రకారంగా, మనకున్న వాక్యాధారాల ప్రకారంగా సంవత్సరానికి 23.3% వారు దేవునికి ఇవ్వాలి. అదే అండి పాత నిబంధనలు దశమ భాగం. 3 దశమ భాగాలు కలుస్తాయి వచ్చి. 3 దశమ భాగాలు కలుస్తాయి. ఇది కొంచెం అర్థం కావాలి. ఈ 3వ సంవత్సరం ఇచ్చే దేనికోసం అంటే 20, అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమును లేని లేవీయులు, నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్లు వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. దీని ఏమంటారంటే పేదల కొరకు తీసే కానుక దశమ భాగం 3 సంవత్సరం ఒకసారి తీయాలి. పండగ కొరకు తీసే కానుక ప్రతి సంవత్సరం దశమ భాగం తీయాలి. లేవీయుల కొరకు బాధ్యతకి ఇచ్చే భాగము 10% ప్రతి సంవత్సరం తీయాలి. కలిపితే 23.3% తీయాలి. ద్వితీయోపదేశ కాండం 26:12. 10వ భాగం ఇచ్చే సంవత్సరము అనగా 3వ సంవత్సరమున నీ వచ్చేబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్లకు ఇవ్వలను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళ కోసం 10% తీయాలి అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, 1, పాత నిబంధన ప్రకారంగా దశమ భాగం దేవునిది ఇవ్వాలి అన్నాడు. ఆ దశమ భాగాన్ని ఇస్రాయేలీలకు 3 వంతులుగా చెప్పాడు. ప్రతి సంవత్సరం ఇచ్చేది లేవీయుల కొరకు, పండగ కోసం తీసుకునేది, పేదల కోసం 3 సంవత్సరం ఒకసారి తీసేది, కలిపి 23.3%. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. 2 మాటలు దశమ భాగం ఇవ్వాలి. కానీ దశమ భాగం అంటే 10% కాదు, 23.3%. 3 దశమ భాగాలు కలుస్తున్నాయి. ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే 10% అని చెప్పి బల్ల గుజ్జుతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ మనం 10% ఇవ్వాలండి అంటే సరే పోను, వాళ్ళ లెక్క ప్రకారంగా 23.3% ఇవ్వాలి. పాత నిబంధన నిలబడి మనం మాట్లాడితే 23.3% ఇవ్వాలి. అవునా? అవును అవును. 2వ మాట, దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు అన్నది బాగా అర్థం కావడానికి 2వ మాట, టైత్ అన్నది క్యాష్ కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఎలాంటి వస్తువులు కాదు. టైత్ కంప్లీట్ గా ఫుడ్ ఆఫరింగ్. దశమ భాగము అని దేవుడు మాట్లాడింది దేనికోసం మాట్లాడంటే ఆహార పదార్థాల కోసం మాట్లాడాడు. ఇది కొంచెం అర్థం అవ్వాలండి. ఇది అర్థమైతే నిజంగా కానుకల్ని ఎట్లా వాడొచ్చు, ఎందుకు వాడొచ్చు, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఎంత ఇవ్వాలి అన్నది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థమవుతుంది, మేలు కలుగుతుంది. దశమ భాగము అంటే క్యాష్ కాదు. పాత నిబంధన ప్రకారంగా మాట్లాడితే ఉద్యోగస్తులు దశమ భాగాలు ఇవ్వాల్సిన పని లేదు, వ్యాపారస్తులు దశమ భాగాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎవరు దశమ భాగాలు ఇవ్వాలంటే ఎవరు పంటలు పండిస్తున్నారో పాడి పంటల మీద కాని, పశు పంటల మీద కాని వచ్చిన లాభంలో దశమ భాగం ఇవ్వాలి. మీరు ఈ బాగా అర్థం కావడానికి ఈ వాక్యాలు చదవాల్సిందే. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5వ వచనం చదివితే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామము స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితార్పణముగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబడులను మొక్కుబడి అర్పణలను మీ స్వేచ్ఛార్పణను పశువుల్లోను గుర్రె మేకలో తొలుచులు వాటిని తీసుకొని రావాలి. కంప్లీట్ గా ఆయన మాట్లాడుతుంది పాడి పంటలన్నా తీసుకొని రా, దాని ఇక్కడ ఏమన్నా నైవేద్యము అన్నాడు, గ్రెయిన్ ఆఫరింగ్ నైవేద్యము అంటున్నాడు, గ్రెయిన్ ఆఫరింగ్ వాటిని తీసుకొని రా అంటాడు. జంతువులు తీసుకొని రా, నీ పుట్టిన పశు సంపదలు పుట్టిన పిల్లలను తీసుకొని రా, నీ పాడి పంటల్లో పండుగ తీసుకొని రా. ఏడవచ్చు, మీరును మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలను. పాడి పంటల్లోంచి పంటల్లోంచి పాడి పశువుల్లోంచి దశం భాగాలు తీసుకొని వచ్చి ఏం చేయాలట, నువ్వే వండుకొని తిను, నీతో పాటు లేవీలకు కూడా పెట్టు, నీతో పాటు విధవరాండ్లకు పెట్టు, అనాథలకు పెట్టు, పేదలకు పెట్టు. ఎట్లాంటి సొసైటీ దేవుడు డిజైన్ చేశాడంటే స్వార్థం లేని సొసైటీ. దేవుడు నాకు పొలం ఇచ్చాడు, నాకు పాడి పంటలు ఇచ్చాడు, నా పొలం నా పాడి పంటల్లో ఉన్న దాన్ని నేను ఇచ్చే స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడు, దేవుడు నాకు ఇచ్చాడు, సంతోషంగా నేను పంచుతాను, సంతోషంగా అన్నదానం చేస్తాను, సంతోషంగా అందరితో షేర్ చేసుకుంటాను, అది ఆయన ఉద్దేశం. 11వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడిని యెహోవా తన నామమును ఒక నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలముకు మీరు తీసుకొని రావాలి. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తులు మీలో పాలైన స్వాస్థ్యమును పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడిని యెహోవా సన్నిధి సంతోషించాలి. సంతోషించటం ఇవ్వటం అన్నది అది సంతోషించటం, వండుకొని తినడం, దేవుళ్ళు ఆనందించటం, దేవుడు పండించిన పాడి పంటలు బట్టి దేవుళ్ళు ఆనందించడం. 17వ వచనం, నీ ధాన్యములోనేమి నీ ద్రాక్ష రసంలోనేమి నీ నూనెలోనేమి దశమ భాగమును నీ గొర్రె గోవుల్లోనేదేమి నీ గొర్రె మేకల మందలోనిది దేమి తొలుచూలు పిల్లలను నీవు మొక్కుకొని మొక్కుబలలు దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్ఠతార్పణము నీ ఇంట తినక నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట ఉండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవాను తిని నువ్వు చేయు ప్రయత్నాలు అన్నింటిలో నీ దేవుడైన యెహోవాను సంతోషించుదువు. సంతోషించటం, సెలబ్రేషన్ చేసుకోవటం, ఈ సంవత్సరం వర్షాలు కురిసాయి, పంటలు పండాయి, ధాన్యం వచ్చింది, పశువులు బాగా ఎంతున్నాయి, పాడొచ్చింది, దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన దాన్ని తీసుకొచ్చి అందరితో పంచుకుంటూ దేవుని సన్నిధిలో ఆనందించడానికి దశం భాగాలు తీసుకురండి అన్నాడు. ఆహారం తీసుకురావడం ఎలాంటిది అంటే అది పాడైపోతుంది, పాడైపోతుంది కాబట్టి ముందు పాడైపోయేలోపు పంచిపెట్టేయండి. దేవుడు ఏమన్నాడంటే పేదోడు అన్నది లేకుండా స్వార్థము అన్నది లేకుండా అందరికి పంచిపెట్టడం కొరకు, అందరికి పంచిపెట్టడం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఇది. ఇక్కడికి వస్తే మనం ఆ మాటలో ద్వితీయోపదేశ కారణం 12వ అధ్యాయంలో పాడి పండ్లు తెచ్చుకొని వండుకొని తినటం, పంచుకొని తినటం, సంతోషించటం, ఆనందించడం కోసం మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కారణం 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే, 14వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివితే అక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 14వ అధ్యాయం 22, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచాలి. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమును ఒక నివాస స్థానము ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో గాని పదే వంతును నీ పశువుల్లో గాని గొర్రె మేకల్లోని తొలుచులు వాటిని తినవలను. కంప్లీట్ గా ఆహార పదార్థాల కోసం మాట్లాడుతున్నాడు. అయితే ఫెస్టివల్ కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మోసుకుని వెళ్ళడం కష్టం కదండి అని అనుకుంటే 24వ వచనం ప్రొవిజన్ ఏంటి, దాన్ని వెండి బంగారాలుగా మార్చు, క్యాష్ కింద మార్చుకో, వెండిగా మార్చుకో. మార్చుకుని ఆడికి వెళ్ళిన తర్వాత వెండి బంగారాలు వాడొద్దు, మళ్ళా వాటిని మళ్ళా ఇచ్చేసి జంతువును కొనుక్కో, అక్కడ వండుకొని తినండి, అక్కడ వండుకొని తినండి. మనకు బాగా తెలిసిన వాక్యభాగం మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం మీద చాలాసార్లు మాట్లాడతారు, మీరు దొంగిలిస్తున్నారు, మీరు దేవుని సొమ్ము దొంగిలిస్తున్నారు, మీరు దశం భాగాలు దొంగిలిస్తున్నారు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు మాట్లాడతారు. నిజమే, ఎందుకంటే ఏంటి ఆ సొమ్ము? మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు, డబ్బులుండునట్లు కాదు, వెండి బంగారం ఉన్నట్టు కాదు, ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. ఎందుకు తీసుకురావాలి? చుట్టూ బెగ్గర చాలా మంది ఉన్నారు, పరదేశులున్నారు, లేవీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. అలాగే పోషించడానికి వర్షాలు కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, అవన్నీ నీ చేతిలోకి వస్తున్నాయి. నువ్వేం చేయాలి? దేవుని మందిరంలోకి వాడిని తీసుకువెళ్ళాలి. అక్కడున్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని అందరికి పంచిపెట్టాలి. భారతదేశంలో హిందూ దేవాలయాల దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటారు. ఎందుకు భారతదేశంలో ఈ మతం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే, మనం సంతోషపడ్డవలసిన విషయం, నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే అన్నదానం. ఏం చేస్తుందంటే టెంపుల్ వాళ్ళకి భోజనం పెడుతుంది, పులిహోర పెడుతుంది, లేకపోతే ప్రసాదం పెడుతుంది. వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే గుళ్ళో ఉన్న దేవుడు ఎలాగున్నా మాకు అవనవసరం, మాకు ప్రసాదం దొరుకుతుంది. భారతదేశంలో సంఘాల్లోకి వచ్చి పడుతున్న కానుకలు వాటిని తీసి పేదలకు పంచగలిగితే ఎంత మంది సువార్త వింటారు? ఒకటి సువార్త సేవ చేసే వాళ్ళు చేయగలుగుతారు, రెండు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కార్యాలు చూడగలుగుతారు. ఒకనాడు భారతదేశంలో ఒక మిషనరీస్ అడుగుపెట్టినప్పుడు ఒట్టి మాటలతో అడుగుపెట్టలా, చేతలతో అడుగుపెట్టారు. ఏం చేశారు? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఒక హోమ్ పెట్టారు, ఆ హోమ్ లో పేదలకు భోజనాలు పెట్టారు, స్కూల్ పెట్టారు, చదువు చెప్పారు, హాస్పిటల్ పెట్టారు. కమర్షియల్ గా కాకుండా ఉచితంగా మందులు ఇచ్చారు, ఉచితంగా వైద్యం చేశారు. బైబిల్లో మనం చూస్తాం అద్భుతాలు జరిగిన తర్వాత వాళ్ళందరూ దేవుని విశ్వాసం ఉంచారని. స్వస్థతలు, అవును, వాళ్ళు వైద్యం ద్వారా స్వస్థతలు చేశారు, వాళ్ళు ప్రేమ చూపించారు, డబ్బు వెదజల్లారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధనాన్ని అనేకులు పేదలకు పంచారు. మదర్ థెరిసా హోమ్లో ఎప్పుడు అన్నం పెడతా ఉంటారు పేదలకి. ఉద్దేశం దేని కొరకు నీ దశమ భాగాలంటే ఆహారం, మందిరంలో ఒక ఆహారం తీసుకురా. ఎవరినైనా ఒక యవనస్తుని తమ్ముడా నువ్వు సేవ చేయాలరా అంటే, అన్నా ఎట్లా బతకాలి నేను, ఎట్లా బతకాలి? తమ్ముడా నువ్వు ఉద్యోగం చేయాలంటే ఎంత బాగా నవ్వుతాడో, ప్రార్థన చేయన్న మంచి ఉద్యోగం రావాలని. అరే నువ్వు సేవ చేయాలరా అంటే, అన్నా ఎందుకైనా నా మీదకి అంత కోపం, అదేంట్రా అదేంట్రా అంటే, అదంతే అదంతే అదంతే. ఎందుకంటే ఎవడు పట్టించుకోడు, ఎవరు భోజనం పెట్టరో, తినడానికి కష్టపడాలి, నానా తంటాలు పడాలి. అవునా? ఒక ఎంప్లాయీని గవర్నమెంట్ పోషిస్తుంది, జీతం ఇస్తారు, టీఏ ఇస్తారు, డిఏ ఇస్తారు, అన్ని ఇస్తారు. కాబట్టి గవర్నమెంట్ కింద పనిచేస్తున్నావు, నీ దేవుడు ఆయన పిల్లలకి ఏం పెట్టడా? ఎందుకు పెట్టడు? బైబిల్లో ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయి? మీరంతా తీసుకురావాల్సిందే అన్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పండగ చేసుకోవాల్సిందే అన్నాడు. ఇంట్లో పండగ అప్పుడప్పుడు చేసుకుంటారు గాని దేవుని సన్నిధిలో నిత్యమో పండగే. ఏమైపోయిందంటే భోజనాలు లేవు, దాన ధర్మాలు లేవు, ధర్మ కార్యాలు లేవు, ఏమీ లేవు. కేవలం ఏంటంటే ఇవ్వడం మాత్రమే, వచ్చి కానుక పెట్టులు వేస్తాం, ఎక్కడ పోతుందో ఎవడికి తెలియదు, ఎంత వచ్చిందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. బయట బెగ్గర్లు అలా అడుక్కుని దేవాలయం ముందు నిలబడతా ఉంటారు కుష్ఠరోగులు, వాళ్ళకి తిండి ఉండదు, కనీసం ఏమి పెట్టే పరిస్థితి ఉండదు. దేవుడు ఏం మాట్లాడుతున్నారు పాత నిబంధన గ్రంథంలో? నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం తీసుకురా, నువ్వు తీసుకురావడం కాదు, నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. నువ్వు పదే భాగం తీసుకునిరా, దీన్ని చేసి నువ్వు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్ళను విప్పుతాను. అంటే అర్థమైంది,
క్యాష్ ఇస్తాడా, బంగారం ఇస్తాడా, వెండి ఇస్తాడా, ఏం ఇస్తాడు?
ఆకాశపు వాకిళ్ళు విప్పితే ఏమొస్తుంది? వర్షాలు కురుస్తాయి, ఋతువులు వస్తాయి, పంటలు పండుతాయి, కడుపు నిండుతాయి, కరువు ఉండదు, సమృద్ధి ఉంటుంది, పాడి పంటలు పండుతాయి. దేవుడు ప్రేమను పంచుకోమంటున్నాడు. నువ్వు ప్రేమను పంచుకుంటే దేవుడు సమృద్ధి అయిన వర్షాలు అన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించిదని అంటున్నాడు. దాని అర్థమేంటి? 11వ వచనం, మీ పంటను తినివేయి పురుగు నేను గద్దిస్తాను, మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండిందని సైన్యుడు కదిపి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ. ఆయన మాట్లాడుతుంది ఆహార పదార్థం కోసం, ఆహార పదార్థం కోసం. దశం భాగం 10%, 23%, 50%, 90%, సరే పక్కన పెట్టు. ఎందుకు ఏం చేద్దాం ఆ డబ్బులు? ఏం చేద్దాం ఆ డబ్బులు? ఏం చేద్దాం? దాన్ని మనం పంచగలిగితే, భోజనం పెట్టగలిగితే, అబ్బా ఎంత త్వరగా భారతదేశం సువార్తను వింటాదో, వాక్యాన్ని వింటాదో. ఒకనాడు విన్నారు, ఇప్పుడు ఎందుకు వింటలేదంటే అబ్బే తీసుకోవడం తప్ప ఇచ్చిన అలవాటు లేకుండా పోయింది. తీసుకురా 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 తీసుకురా, ఏం చేస్తావు తీసుకొస్తే, ఏం చేస్తావు తీసుకొస్తే. పాతకాలం నాకు అర్థమయ్యేది కాదు. ధాన్యం తీసుకొచ్చేవారు, కోడిగుడ్లు తీసుకొచ్చేవారు, కోడిపేటలు తీసుకొచ్చేవారు, ఇవన్నీ తీసుకొచ్చేవారు. అవన్నీ మళ్ళీ ఏం చేస్తారు? వేలం పాటు వేసి డబ్బులుగా మార్చేసి మళ్ళీ బ్యాగ్లో పోసేయడమే, బ్యాంకులో వేసేయడమే. దౌర్భాగ్యం, తెచ్చారు కదా, కొయ్యి వండు పెట్టు. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. పాత నిబంధనలో దశం భాగం అంటే ఆహార పదార్థాలు, ఆహార పదార్థాలు. పాడి పంటలు దేవుడు పండిస్తుండగా కృతజ్ఞతతో, సంతోషంతో, థ్యాంక్స్ గివింగ్ కింద దేవుడు చేసిన దానికి రుణం తీర్చుకోవడానికి, లేకపోతే నీ సంతోషాన్ని వ్యక్తపరచడానికి పంటలు వాటిని దేవుని మందిరంలో తీసుకురావటం, అది పాత నిబంధన దశం భాగం. నేను సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. కొత్త నిబంధన క్రైస్తవులకు దశమ భాగము లేదు. ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఎక్కడ దశమ భాగం మన మాట్లేదు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు జాతి కోసం మాట్లాడుతున్నప్పుడు యాజకత్వం కోసం మాట్లాడాడు, లేవీ గోత్రం కోసం మాట్లాడాడు, దశమ భాగాల కోసం మాట్లాడాడు, ఫెస్టివల్ ఆఫర్ కోసం మాట్లాడాడు, ఫుడ్ కోసం, పేదల కోసం ఇచ్చే కాను కోసం మాట్లాడాడు. కొత్త నిబంధనలు అవి లేవు, కొత్త నిబంధనలు అవి లేవు. కొత్త నిబంధనలో ఏం చేయమన్నాడు, ఎలా ఇవ్వమన్నాడు మాటకు వస్తే అద్భుతమైన మాటలు కొత్త నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధన ఆ మందిరము, ఆ దేవాలయము, దేవాలయం తీసుకువెళ్ళడం అన్న మాటలు ఉన్నాయి కదండి. వాటిని యేసుక్రీస్తు ప్రభు ఎట్లా మార్చేశాడంటే మత్తయి 24వ అధ్యాయం, మత్తయి 24వ అధ్యాయము మొదటి వచనం చదివితే, యేసు దేవాలయం బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపింపు వచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచిచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనేశాడు. కొత్త నిబంధన అన్నాడు, ఈ మందిరం వ్యాపారపుటిల్లైపోయింది. మందిరంలో దేవుని భయంతో ప్రేమను చూపించాల్సింది. సేవకులు కూడా వ్యాపారం చేస్తున్నారు, విశ్వాసులు వ్యాపారం చేస్తున్నారు, పావురాలు అమ్ముకుంటున్నారు, మేకలు అమ్ముకుంటున్నారు, జంతువులు అమ్ముకుంటున్నారు. ఒక బిజినెస్ పార్ట్ గా చేసేశారు, దొంగల గుహగా చేసేశారు, వ్యాపారపుటిల్లుగా చేసేశారు. ఈ మందిరాన్ని కూల్చేస్తున్నాను, తూసేస్తున్నాను అన్నాడు. కంప్లీట్ గా ఎగనెస్ట్ గా మాట్లాడే టెంపుల్ కోసం కొత్త నిబంధనలో. యోహాను సువార్త 4:21-24 మనం చదివితే, అయ్యా మా పితరులు పర్వతం మీద ఆరాధించారు, నువ్వేం యెరూషలేములో ఆరాధించమంటావు అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, పర్వతం అక్కర్లేదు, యెరూషలేము అక్కర్లేదు. ఆరాధించే వాళ్ళు యథార్థంగా ఆరాధించాలి, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పర్వతం మీద పండగలు లేవు, టెంపుల్లో పండగలు లేవు. పండగ ఇంకెక్కడ ఉన్నదంటే డీసెంట్రలైజ్ చేసేసాడు. ఒకప్పుడు అంత యెరూషలేము, ఇప్పుడు యెరూషలేము లేదు. యెరూషలేము పుణ్యభూమి అనొద్దు, యెరూషలేము పరిశుద్ధ స్థలము అనొద్దు, యెరూషలేము యాత్రికెళ్దాం రండి అనొద్దు, అవి లేవు. కొత్త నిబంధనలు కూల్ చేశాడు, దాన్ని కొత్త నిబంధనలు కూల్ చేశాడు, తీసేశాడు. మరి ఎక్కడయ్యా ఫెస్టివల్ ఎక్కడ చేసుకోమంటో? ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో అక్కడే నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. మనం ఏ యెరూషలేము వెళ్లాల్సిన పనిలా, ఏ రోమ్ పట్టణానికి వెళ్లాల్సిన పనిలా, ఏ పెద్ద పెద్ద టౌన్లకు వెళ్లాల్సిన పనిలా, నువ్వున్న స్థలంలో అక్కడికి నీ యొక్క అందుబాటులో ఒక సంఘాన్ని పెట్టుకుంటే ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు ఆనందించటం కలిగిన కానుకల్లో నుంచి. నేను కానుకలు ఇవ్వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దశమ భాగం యొక్క ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాను. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రధానంగా ఏమంటాడానికి, ఏం కానుక కావాలట, ఏం కానుక కావాలట, ఆయన మాట్లాడుతున్న మాట్లాడదంగా అపొస్తుల కార్యాల గ్రంథం 7:48 అపొస్తుల కార్యాల గ్రంథం 7:48 వస్తే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు 47, సొలొమోను ఆయన కొరకు ఒక మందిరం కట్టించాడు, ఆయన నా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్తున్నాడు. 50, ఆయన ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలను నివసింపడు. టెంపుల్ చుట్టూ తిరగొద్దు, గుడి చుట్టూ తిరగొద్దు, మందిరం చుట్టూ తిరగొద్దు, భవనం చుట్టూ తిరగొద్దు, భవనాన్ని పరిశుద్ధమైన స్థలముగా చూడొద్దు. యేసుక్రీస్తు ప్రభు చాలా ఎగనెస్ట్ గా మాట్లాడాడు, తీసేశాడు దాన్ని. మరి ఇప్పుడు ఏం ఇవ్వాలి మనం? చాలా విషయాలు ఉన్నాయి, నేను కంక్లూడ్ చేయాలి కాబట్టి రెండు మాటలతో కంక్లూడ్ చేస్తా. మొదటి పేతురు పత్రిక 2:9 మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాక్షేమలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజ. మీరు యాజకులు, లేవీ గోత్రం యాజకులేంది, అందరూ యాజకులేట, అందరూ యాజకులే, ప్రతి క్రైస్తవుడు యాజకుడే. ఇప్పుడు మనం ఎవరు ఒక గోత్రానికి ఇవ్వాల్సిన పని లేదు, యాజకత్వం లేదు, అందరు యాజకులమే. రోమీయులకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకునడని బతిమాలుతున్నాను, ఇట్టి సేవ మీకు ఇష్టమైంది. ఏం ఇవ్వాలట? మనం లివింగ్ సాక్రిఫైస్ గా మనల్ని మనం ఇవ్వాలట. కొత్త నిబంధనలో నేనంటాను, నువ్వు బైబిల్ చదవకుండా, నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా నీ డబ్బిస్తే దేవుడికి కావాలా? నీ హృదయాన్ని ఇవ్వకుండా విరిగి నలిగిన మనసు, విరిగిన మనసు, నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలి. కొత్త నిబంధనలు దేవుడు ఏం కోరుకున్నాడంటే, మెకానికల్ గా నువ్వు ఇచ్చే సొమ్ము నాకొద్దు, నీ హృదయాన్ని నాకి, నీ దేహాన్ని నాకి, నీ సమయాన్ని నాకి, నీ పిల్లలు నాకి. కొత్త నిబంధనలో దేవుడు కోరుకుంటున్నది ఆయన కోరుకుంటుంది, పాత నిబంధనలో ఫుడ్ కోరుకుంది కూడా అందరికి పంచిపెట్టడం కోసమే. కొత్త నిబంధనలో ఆయన కోరుకుంటుంది ప్రధానంగా మనల్ని కోరుకుంటున్నాడు. ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి ఎంత ఇవ్వాలంటే అద్భుతంగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఇంత అనలేదు. వల్తీరిన కొలదే, హృదయం నిశ్చయించుకున్న కొలదే, శక్తికి తగ్గట్టుగా పేద వేదల రెండు ఇచ్చింది, సంతోషించాడు. జక్కయ్య ఉన్నదంతా ఇచ్చేస్తుంది అంటున్నాడు, సంతోషించాడు. లేవి ఉన్నది వదిలేసుకొని వచ్చేస్తున్నాడు. యూదా 32 కోసం దేవుడిని అమ్మేశాడు, భ్రష్టుడు అయిపోయాడు. కొత్త నిబంధనలో ఈ దేవుడా డబ్బాని తేల్చుకోవడమే కానుకల దగ్గర ఒక ఆయన లాగా అన్నాడు, బాబు దేవుడికి 10% ఇవ్వడం కాదు, నీకెంత కావాలో అంత వాడుకో, మిగిలినంత దేవుడిదే, దాసిపోకు. ఒక మాట చెప్పాలి, 10% నువ్వు వాడుకో, 90% ఆయనకి ఇచ్చే విలియం కాల్గెట్ లాగా అన్నాడు. అవును, భూమి మీద మత్తయిసువార్త 6:19 భూమి మీద కూడబెట్టుకోవద్దు, పరలోకంలో కూడబెట్టుకోండి, భూమి మీద దాచుకోవద్దు, పరలోకంలో దాచుకోండి. కానీ నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, దశమ భాగం యొక్క ఉద్దేశం అర్థమైతే అందరికీ దేవుని ప్రేమను పంచిపెట్టడానికి పేదల కొరకు, లేవీయుల కొరకు దేవుడు నీకు చేసిన మేలును సెలబ్రేట్ చేసుకోవడానికి, దేవుణ్ణిలో ఆనందించడానికి, సంతోషించడానికి నీ కలిగిన తీసుకురా, అందరు కలిసి సంతోషించండి అన్నాడు. దశమ భాగం కంప్లీట్ గా ఫుడ్ ఆఫరింగ్. క్రైస్తవులకి ఫుడ్ ఆఫరింగ్ లేదు, దశమ భాగాలు లేవు, టైతల్ లేదు. లివింగ్ సాక్రిఫైస్ గా నీ జీవితాన్ని చే, ఆస్తులు ఉన్నవన్నీ వదిలే. అలాంటి జీవితాన్ని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆదిమ సంఘం అపోస్తలు కార్యక్రమం దాన్ని వాళ్ళు ఎక్స్క్లూడ్, వాళ్ళు దాన్నే పాటిస్తున్నారు. ఇంటింటా రొట్టు విరుస్తున్నారు. అంటే ఏం చేస్తుంటారు? చక్కగా దేవుళ్ళు ఆనందిస్తున్నారు, వండుకొని తింటున్నారు, వండుకొని తింటున్నారు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పడం ట్రై చేస్తున్నానంటే, డబ్బు కోసం దేవుడి దగ్గర రావద్దు. దేవుడి కంటే డబ్బు మనకి ఎక్కువ కాకూడదు. దేవుడితో డబ్బు కూడా సమానం కాకూడదు. సంపాదిస్తున్నాం, సంపాదించింది దాచుకోవద్దు. సంపాదించింది ప్రభు పాదాల దగ్గర పెడదాం. విగ్రహం మార్చుకోవద్దు, దేవుణ్ణి హృదయంలో పెట్టుకుందాం, డబ్బును పాదాల కింద పెడదాం. దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే, మిగతా మన ఆస్తి వాడు పడతాం, లేని వాళ్ళకి సహాయం చేద్దాం, పేదలకు సహాయం చేద్దాం. డబ్బును దేవుని మహిమ కోసం వాడుకుందాం, విగ్రహంగా కాకుండా ఆరాధనకు ఒక ఆయుధంగా మార్చుకుందాం. అప్పుడు మన ఆత్మీయత పాడవద్దు, ఆత్మీయంగా బాగుంటాం. అటు కృప ప్రభు మనం సహవాసానికి అనుగ్రహించి నడిపించిన దాకా.